அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தமுஷ்ட்ராமுரரிபுவராஹஸ்யபவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வங்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யோத்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்டவபுருதராபியாம் நகேந்திரகன்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம் சக்திஹஸ்தம் குருபாக்ஷம் சிகிவாகம் ஷடானனம் தாருணம் திபுரோகக்னம் பாவயே குப்புடத்வஜம் ஜெய ஸ்ரீராம். பரமபவித்திரமேன ஸ்காந்த புராணம் ஒரு அபூர்வ புராணம். ஈ புராணம் சாலா பெத்ததே காக்குண்டா மகத்வபூர்ணமைனதி. அநேக திவ்ய விபூத்துலத்தோ கூடினட்டுவண்டி புராணம். அந்தலோ பாகங்கா அருணகிரி பிரதக்ஷிண சேசேட்டப்புடு தாரிலோ ஏ ஏ லிங்காலு வஸ்தாயோ எவரு பிரதிஷ்டிச்சாரோ எக்கட ஆகாலோ செப்புக்கொண்டுனோம். ஈசான்ய லிங்கான்னி தப்பக சூடாலேன் செப்பேன். எனவே சுயமுகா குபேருடி கோரிக்கை மீத சிவுடு வருஷவாகனுடை வருஷமு அண்ணா வருஷபமும் அண்ணா நந்தீஸ்வருட எத்தே வருஷவாகனுடை ஐது முகாலத்தோ பதி சேத்துலத்தோ ஈசான்ய திக்பாகம்லோ ஒரு லிங்க ரூபம்லோ வெலசாடு. அது கூட சுயம்பூலிங்கம் உண்டாய். ஈசான்ய லிங்கமு கூட தனையந்த தானு லிங்கமுகா மாறினட்டுவண்டி லிங்கமே. லிங்கములు కొన్నేమో మానవులు నిర్మించిన లింగాలు, అంటే ఏ శిల్పులు తయారు చేసినవి. కొన్ని స్వయంభూలింగాలు, కొన్ని పంచభూత లింగములు, మరికొన్ని ప్రణవము నుంచి ఆవిర్భవించిన లింగములు, మరికొన్ని దేవతల చేత నిర్మింపబడిన లింగములు, మరికొన్ని దేవతలకు కూడా అతీతంగా బ్రహ్మచేతో విష్ణువు చేతో కూడా తయారు చేయబడిన లింగములు. అటువంటి లింగాల్లో ఈశాన్య లింగం తనయంత తాను లింగముగా మారినటువంటి లింగం. అంటే పరమాత్ముడు కుబేరుడి కోరిక మీద తన శరీరమును ఓ లింగంగా మార్చి మళ్ళీ కొత్త శరీరం ధరించాడు. అసలు ఆయనకి శరీరమే లేదు కదా, అయినా మన కోసం ఒక వపుస్సు ధరించాడు. ఓ శరీరం ధరించి ఆ శరీరాన్ని లింగంగా మార్చి మళ్ళీ ఇంకో కొత్త శరీరం ధరించాడు. అందుకని అటువంటి వాటిని ఏమంటారు, స్వయం తనయంత తాను భూ పుట్టినటువంటివి. భూ అంటే సత్తాయం ఉండుట అని అర్థం అన్నమాట. అటువంటి లింగాల్లో ఈ ఈశాన్య లింగం చాలా గొప్పది. మానవులు చాలా విచిత్రమైన జీవులు. కొందరికి దానం చేయడం ఇష్టమే, దానం చేశాక పశ్చాత్తాపడతారట కర్మయోగం వల్ల. అయ్యయ్యయ్యో అనవసరంగా 10,000 ఇచ్చేసాం, 11,000 ఇచ్చేసాం అని కొందరు, అయ్యయ్యయ్యో భూదానం చేసేసాం ఎందుకు చేసేసాం అని కొందరు అనుకుంటారట. ఏదో కారణం చేత ఒక ఉద్రేకం కలుగుతుంది పురాణం విన్నప్పుడో ఎప్పుడో. అటువంటిప్పుడు వాడు ఏముంటే దానం చేసేస్తాడు, చేశాక ఇంటికి వెళ్ళి గడుస్తాట. అయ్యో ఎంత పని చేశాను, నా స్థలంలో కొంత దానం చేశాను, లేదా నా పొలంలో కొంత దానం చేశాను, లేదా నా ఉంగరమో నా బంగారమో దానం చేశాను అని ఏడుస్తాడట. సరే కొంతమంది గొలుసిస్తామని జీవితంలో ఎవరుకుండదు, వేరే విషయం. ఏమైనా ఇచ్చి పశ్చాత్తాపడితే అది పరమ భయంకర దోషం, అది ఆసుర దానం అని పిలువబడుతుంది. అందుకని అసలు దానం చేయకపోతే అది నీ పాపం ఎలాగో నీ కర్మ, దాన్ని ఎవడే బాగు చేయలేడు అనుకోండి. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆనందపడి దానం చేస్తే ఇచ్చామని ఆనందించాలట, యావజ్జీవితం ఆనందించాలట. ఎలాగో ఇచ్చేసావు కదా, వెనక్కి రాదు కదా. కుండీలో ఉంగరం వేసావు, రమ్మంటే ఉంగరం రాదు. పరమాత్మునికి నా పూర్వజన్మ సుకృతం వల్ల సమర్పించగలిగాను, ఎంత అవకాశం ఇచ్చాడు అని ఆనందపడాలి. లేకపోతే అది అశ్రద్ధ దానం అవుతుంది. దానం చేసేటప్పుడు శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం అని రెండు మంత్రాలు ఉన్నాయి. శ్రద్ధయా శ్రద్ధతో దేయం, ఇవ్వదగినది అంటే దానం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వము. అశ్రద్ధయా దేయం అంటే అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతో ఇవ్వద్దు, ఏమిచ్చినా శ్రద్ధగా ఇయ్యి. ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడు విష్ణువు, పుచ్చుకునేవాడు విష్ణు అనుకోవాలి, ఇది నియమం. అందుకనే బలిచక్రవర్తి దానం చేస్తున్నప్పుడు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదేత్రిపాద ధరణీం దాస్యామి యంతున్ క్రియాక్షిప్రుండయి ధనుజేశ్వరుండు వడుగుంచే సాచి పూజించి బ్రహ్మప్రియతం అని ధారవోసి భువనం వాశ్చర్యము పొందగా. విప్రుని కొరకు దానం చేస్తున్నాను, ఆయన ప్రకటవ్రతుడు అంటే నిరంతరం వ్రతాలను ఆచరించేవాడు, వ్రతములు ఆయన రూపంలో వచ్చాయన్నమాట. విష్ణు వచ్చాడంటే అర్థం వ్రతం వచ్చినట్టే. భగవంతుడు అనేక వ్రతముల స్వరూపుడు. అందులో ఎప్పుడన్నా మీరు ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు మేము పూర్వజన్మలో నోములు నోచాము, ఆ నోముల వల్ల ఈయన దర్శనం అయింది అనుకోవాలి, అంతే తప్ప ఏడవకూడదు. అటువంటి నీకు, విష్ణుస్వరూపుడమైన నీకు, త్రిపాదధరణీయం దాస్యామి, మూడడుగుల నేలను ఇస్తున్నాను అని దానం చేశాడు. ఆ ఇవ్వడం అలా ఇచ్చాడు కాబట్టే నిజంగా పుచ్చుకున్నవాడు విష్ణువు అయ్యాడు. బలిచక్రవర్తి ఇవాళ్టి వరకు పాతాళంలో ఉన్నాడు. ఈ బలిచక్రవర్తి గుమ్మం దగ్గర విష్ణుమూర్తి కాపలాకి వస్తున్నాడు, గేట్ కీపర్ పోస్ట్ ఉన్నాడు, అంత భగవంతుడు కూడా. అంటే భక్తులు అంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. శ్రద్ధతో దానం చేయటం వల్ల, భక్తితో దానం చేయటం వల్ల పరమాత్మ మెచ్చుకున్నాడు, నీ చిత్తశుద్ధి గొప్పదన్నాడు. అందుకే నీ విత్తం తీసుకున్నాను, నీ గుమ్మం దగ్గర కాపలా కాస్తాను, భవిష్యత్తులో సూర్య సావర్ణి మనువు కాలంలో నువ్వు దేవేంద్రుడు అవుతావని వరం ఇచ్చాను. అలా దానం చేయాలి తప్ప ఏడుస్తూ చేస్తే ఉపయోగం ఉంది? కళాకాంతులు లేకుండా దానం చేయకండి. ఇప్పుడు కూడా ఇస్తే మండి, లేకపోతే నోరు మూసుకూర్చోండి. ఎవడు అడిగాడు ఇప్పుడు ఇవ్వకపోతే కొమ్మలిగేది ఉందే, నువ్వు ఇవ్వకపోతే అవతలవాడికి వచ్చే నష్టం లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా ఎవడి పని వాడు చేసుకుపోతాడు. కానీ ఇచ్చేటప్పుడు అత్యంత భక్తితో శ్రద్ధతో చేశావా, నువ్వు విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుతావు, ఈ లోకంలో సుఖపడతావు, శరీరం విడిచాక పరమాత్మ సన్నిధానానికి కడతావు. అలా ఇచ్చే దానము వైష్ణవ దానము అని పిలువబడుతుందట. భగవంతుడే విష్ణువే నా దగ్గరకు వచ్చి తీసుకున్నాడు అనుకుంటే అది ఎంతమంది వల్ల అవుతుందండి? ఏదో క్షణికోద్రేకంలో ఇచ్చినా తర్వాత ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ కలియుగంలో, అలా ఏడవరు. ఒకవేళ కర్మగాలి దానం చేసి ఆ తర్వాత అయ్యయ్యో మూడడుగులు ఇచ్చి తిని, 1 ఫీట్కి డబ్బులు ఇచ్చి తిని, లేదా 10 గజములకు ఇచ్చి తిని, లేదా 100 గజములే ఇచ్చి తిని, లేదా అసలు ఇవ్వకూడదు అనుకుని కూడా ఆయన దగ్గరికి వెళ్ళాక ఏదో మొత్తం మీద లాగేశాడు ఆయన దగ్గర 500 అక్కడ వారేశాను పళ్ళెంలో అని రోజు ఏడిస్తే దానివల్ల ఏమవుతుంది? 5000 జన్మలు పిల్లి జన్మిస్తారు. ఇప్పుడు ఈ పిల్లులు ఎవరు అనుకుంటారు మీరు? నిజం ఆశ్చర్యకరం ఏంటంటే 500 జన్మలు పిల్లులయ్యి ఉపన్యాసం దగ్గర ఏడుస్తారు. ఇప్పుడు రోజు ఇక్కడ పిల్లి పిల్లలు వచ్చి కుయ్యో కుయ్యని ఎడుతున్నాయి, ఎక్కువ అలా చేయ పాపం వచ్చిపోతున్నాయి. ఎందుకు వచ్చాయో తెలుసా? ఏ జన్మలోనో పళ్ళెంలో 100 వేసి ఉంటాయి, అవి వేసిన తర్వాత ఏడ్చే, ఆ ఏడ్చిన పాపం వల్ల ఏమైపోయిందనమాట, మళ్ళీ పిల్లి జన్మ. 500 జన్మలు పిల్లి జన్మ, 500 జన్మలు బల్లి, 500 జన్మలు నల్లి, ఆ తర్వాత దోమ, ఆ తర్వాత ఏదో మొత్తం మీద రకరకాల పిచ్చి జన్మలు చాలా చెప్పాడండి. మొత్తం మీద 5000 జన్మలు ఎత్తాలట. ఒకసారి దానము చేసి పశ్చాత్తాపడి ఏడిస్తే, శ్రద్ధ లేకపోతే దానివల్ల వచ్చే నష్టం అది. సరే అసలు దానం చేయనివాడు వాడి కర్మ ఎలాగో ఉందనుకోండి, వాడు అలా పుడుతూనే ఉంటాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే జన్మ, వాడి గురించి మనం చెప్పక్కర్లా. చేసి ఏడిస్తే ఉపయోగం ఉంది, ఎలాగో చేసావు, ఆనందించు. కానీ ఏడ్చాం, ఏడిస్తే ఈ నష్టాలు ఉన్నాయి. ఈ నష్టముల నుంచి ఎలా బయటపడాలి అని ఒకప్పుడు కుబేరుడికి అనుమానం వచ్చింది. వెంటనే శివుణ్ణి భక్తితో ప్రార్థించాడు. మహాత్మా, ఈ మానవులకి అనేక బలహీనతలు ఉంటాయి. దానం చేసి ఏడుస్తారు, మంచి పని చేసి ఏడుస్తారు. గుడి బడి కార్యక్రమంలో తుడిచిన తర్వాత ఎందుకు తుడిచాను, అనవసరంగా మా ఇల్లు తుడుచుకుంటే బాగుండనుకుంటారు. ఏదో మూడు వచ్చినప్పుడు గురువుగారి ఇల్లు అంతా కడిగేస్తారు. కడిగిన తర్వాత గురువుగారి ఇల్లు కడిగే బదులు మా ఇల్లు కడిగితే బాగుండు, ఇప్పుడు కడిగినందుకు మా ఆవిడ నన్ను కడిగిందని ఏడుస్తారు. ఇలాంటి పాపములకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, అరుణాచలం వచ్చి నన్ను ప్రార్థిస్తే నేను స్వయంభూలింగం అవుతాను, దానికి ఈశాన్యలింగం అని పేరు వస్తుంది. ఆ లింగమును పూజించిన వాడు, ప్రదక్షిణలో ఆ లింగాన్ని దర్శించుకున్నవాడు దానం చేశాక పశ్చాత్తాపడ్డం వల్ల, ఏడవడం వల్ల వచ్చే పాపం నుంచి విముక్తుడై సుఖపడతాడన్నాడు. అందుకని ఎంతవరకు కుబేరుడు లింగం ఉత్తర దిక్కులో స్థాపించాడు, అది కుబేరలింగం అని చెప్పాం నిన్న. ఇప్పుడు ఈశాన్యలింగాన్ని కూడా కుబేరుడి కోరిక మీదే శివుడు అక్కడ తను ఒక లింగంగా మారి ఆయనకి దర్శనమిచ్చాడు, కుబేరుడు దానికి ప్రతిష్ఠ చేశాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు అండర్స్టాండింగ్కి వచ్చారు, కుబేరుడు శివుడు. నిజంగా ఆనాడు ఈశాన్యలింగమే రాకపోతే ఇలాంటి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈశాన్యలింగమునకు రెండు చేతులు దోడుతూ దండం పెట్టండి. అప్పుడు మీరు ఎవరికైనా పండిచ్చినా, మల్లె చెండిచ్చినా, లేక ఇంకేదో బొండు మల్లి ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, ఇచ్చిన తర్వాత ఏడవడం వల్ల వచ్చే పాపము నుంచి విముక్తి పొందుతారన్నమాట. అసలు ఏడవడం ఎందుకంటే అనవసరం. ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఆ పుణ్యానికి బదులుగా పాప ప్రాయశ్చిత్తానికి దర్శనం చేసుకోవడం ఏంటో కర్మ. కాబట్టి సాధ్యమైనంతవరకు ఎవరు ఏడవద్దు. ఒకవేళ ఏం చెబుతాం, మానవులు బలహీనతను ముందే చెప్పాను కదా, ఇచ్చిన తర్వాత రోజుకోసారి కొత్త 500 నోటు అనవసరంగా ఉద్రేకానికి గురి పెళ్ళపెళ్ళడుతున్న నోటు ఇలా కొట్టి అక్కడ పారేశాను, అయ్యో 500 అని 500 టైమ్స్ ఏడవడం వల్ల 500 టైమ్స్ పిల్లిగా పుట్టే దరిద్రం నుంచి బయటపడడానికి ఆ ఈశాన్యలింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఈశాన్యలింగంలో చామంతి పువ్వులు కానీ లేదా పసుపచ్చని పువ్వులు కానీ, ఎక్సెప్ట్ సంపంగి పువ్వులు, సంపంగి పువ్వులు మాత్రం అక్కడ ఇవ్వకూడదు. పసుపచ్చని పువ్వులు ఇస్తే చాలా మంచిది. దానివల్ల పూర్ణిమ నాడు, కార్తీక పూర్ణిమ నాడు 2 కిలోల బంగారమును దానము చేసిన మహాఫలితం పొందుతాట. కార్తీక పూర్ణిమ నాడు బంగారం దానం గొప్పది. బంగారం దానం ఎప్పుడూ చేసినా మంచిదే. దానానికి అసలు మాసములు తిథులు అనే నియమం లేదు, కానీ కొన్ని సమయాల్లో చేసే దానం ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందులో కార్తీక పూర్ణిమ గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అందున సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయంలో నదీ తీరాల్లో కానీ సముద్రాల్లో కానీ స్నానం చేశాక సంకల్పం చేసుకుని మళ్ళీ అక్కడ ఇవ్వకూడదట. సంకల్పం అక్కడ చేసుకుని గురువు ఉన్న ప్రాంతానికి వెళ్ళి దర్శనం చేసుకుని దానం చేస్తే వచ్చే ఫలితం చాలా ఎక్కువ. ఇలాంటి ఫలితములు ఈ ఈశాన్యలింగాన్ని దర్శనం చేసుకుంటే మనకి కలుగుతుంది. ఏది దర్శనానంతరం పసుపచ్చని పువ్వులతో పూజ చేస్తే, ఆ తర్వాత పరమ పవిత్రమైన ఈశాన్య మఠం ఒకటి ఉన్నది. ఈ మఠం కలియుగంలో స్థాపించారు, అది ప్రాచీనంది కాదు. ఆ మఠం కూడా చూడండి, చెప్పానుగా మహానుభావులు ఎంతోమంది అక్కడ మఠాలు స్థాపించారు, అవి కూడా చూడాలి, ఆశ్రమాలు చూడాలి పురాణాల్లో లేకపోయినా. ఆ తర్వాత ఒక కూర్మ పాషాణం, తెలుగులో తాబేటి బండ అంటారు. పూర్వం ఇంద్రజమున మహారాజు గారు తాబేలు రూపంతో దాని మీద కొంతకాలం కూర్చున్నాడు, అందుకని దాన్ని కూర్మ పాషాణం లేక తాబేటి బండ అంటారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆయువు పెరుగుతుంది, మంచి జన్మ వస్తుంది. మోక్షం అంత తేలికేం కదలండి, ఎన్ని కబుర్లు చెప్పినా మోక్షం అంత తేలిక ఎలా వస్తుంది? మోక్షం అవ్వాలంటే చాలా పనులు చేయాలి, అనేకములైన బలహీనతల నుంచి బయటపడాలి. అవన్నీ కలియుగంలో చాలా కష్టం. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా గురువుగారో మీరేం చెబితే అదే, మీ ఆజ్ఞ దాటం, మీ గీచిన గీటు దాటం అంటారు. మళ్ళీ బయటికి వెళ్ళాక గురువుగారు ఏదో చెప్తే ఈ ఒక్కటి తప్ప ఇంకేమన్నా చేస్తాం, ఇంకేమిటి ఏది అడిగినా ఒక్కటి తప్ప, ఆ ఒక్కటి తప్ప. మా చిన్నప్పుడు మా మేస్టర్ పాఠం చెప్పేవాడు మ్యాథమెటిక్స్. చెప్పిన తర్వాత మా పక్కన ఒకడు ఉండేవాడు, ఒక కుర్రాడు, వాణ్ణి రే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత, గురువుగారి ఒక్కటి తప్ప ఇంకేదడిగినా చెబుతాను, పోనీ రెండేళ్ళు ఎంత, ఆ ఒక్కటి తప్ప ఇంకేదని చెబుతాను, ఏది అడగండి ఆ ఒక్కటి తప్ప. వాడికి ఏది గుర్తుండేది కదా బాబు, వాడి పేరు లచ్చిరాదు, సరదాగా మా మాస్టర్ పిచ్చిరాదు అనేవారు. నా వెనకే ఉండేవాడు, నాది 23 నెంబర్ అయితే వాడికి 24, ఎప్పుడు వాడు ప్యాస్ అయిపోయేవాడు, ఎందుకంటే నేను ముందు నా వెనక జెరాక్స్ కాపీ, చివరికి పాపం అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు వారణాసి గోపాలరావు గారు అనుకుంటాను. ఆయన ఇన్విజిలేటర్గా పడ్డారు. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ మా నాన్నగారి దగ్గర చదువుకున్నట్ట. అందుకని సంస్కృత మాస్టర్ అబ్బాయి నీ వెనకాతల వాడు జెరాక్స్ లాగేస్తున్నాడు రా, నీ మార్పులు పోతాయి అనేవాడు. నేనేం చేయనండి, వాడు గుర్తుకు లాగేస్తుంటే ఇలాగా వాడికి చూపులు పెద్దవి, నాకు రాత పెద్దది, ఏం చేయ. వాడు అనేవాడు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా ఒరే నువ్వు ప్యాస్ అవుతావు అంటే మా మెట్టార్ అబ్బాయి ప్యాస్ అయితే నేను ప్యాస్ అయిపోతా అనేవాడు. నాకు వాడికి ఒక్క మేరకు తేడా. ఇలాంటి శిష్యులు నాకు మంచి వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఇలాంటి బతికే ఉన్నారు వాళ్ళు. ఎంతోమందికి మరి గురువుగారు ఉపకారం చేశారు అలాగే. అందులో కొంతమంది టీచర్లుగా కూడా ఉద్యోగం చేసుకుంటారు, టెన్త్ క్లాస్ ప్యాస్ అయ్యి. అదొక అదృష్టం. ఉద్యోగంలో కూడా సద్యోగంలో నేపడ్డా, ఉన్న ఉద్యోగం వదులుకొని. ఈ పురాణాలు చెప్పడం కోసమని గురువులు ఆజ్ఞాపించడంతో 11 ఏళ్ళు లెక్చరర్గా ఉద్యోగం చేసి తెలుగు లెక్చరర్గా రిజిగ్నేషన్ ఇవ్వడం అంటే ఎంత కష్టం ఉండే రోజుల్లో. కానీ అమ్మవారు ఆజ్ఞాపించింది, నువ్వు అమ్మవారి పీఠం పెట్టు, బాగు చేయండి అంతే. ఆ ఉత్తరం రాసే ముందు ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించాం. ఒక క్షణం అందరూ కూడా భయపడిపోయారు. ఇంత గొప్ప లెక్చరర్ ఉద్యోగం, డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఆగిపోతావని. అయినా ఓపర్ హై భగవాన్ నీచే హై మహా, నేను సరదాగా అంటూ ఉండేవాడు అనమాట. విచిత్రమైనది అది, ఓపర్ హై భగవాన్ నీచే హయహం మిడిల్ మిడిల్ మే ఉద్యోగం సహై అనేవాడు. అలాగా ఇవన్నీ పట్టించుకుంటే మరి ఇంత మహత్తర కార్యక్రమాలు చేయలేము, ఇది యాత్రలు చేయలేము, ఇది కార్యక్రమాలు చేయలేము. ఓసారి మా లింగయ్య గారు అబ్బాయి అన్నాడు, సువర్ణ లింగయ్య గారు అబ్బాయి. అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఓ రోజున. గురువుగారు మీరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి మాకు తెలుసు, అయినా ఉద్యోగం అంత ధైర్యంగా ఎలా వదిలేరండి వాళ్ళు, మేము ఉద్యోగం అంటే అడిగిపోతున్నాం అన్నాడు ఆయన. మరి అందుకే నన్ను గురువు అన్నారు అని ఆయన గతమే అబ్బాయి అన్నాడు. పాప చాలా చక్కగా అడిగాడు అనమాట, 2 అబ్బాయి అడిగాడు అనమాట. ఎలా వదిలేరు అని అడిగితే నవ్వాను. అలా వదలగలుగుతాం కనుక మాకు బంగారం రాయి ఓటే కనుక ఈ డబ్బుల కోసం ఆలోచించం కనుక ఇంత ధైర్యంగా ఉంటాం. లోకం ఏదో అంటుందని భయపడినంతకాలం నువ్వు ఒక్క మంచి పని చెయ్యలేవు. కాబట్టి మనం కడదాం అనుకున్నాం, కట్టేద్దాం, ఏమైనా చేద్దాం. మనం పురాణం చెప్పాలనుకున్నాం, చెప్పేద్దాం. ఆర్కనే చెయ్యాలనుకున్నాం, యాత్ర చేయటమే. ఓడి మనుషుల కోసం కాదు కదా, భక్తుల కోసం చేస్తాం మనం. భక్తులు ఎలాగో వాళ్ళు మనకంటే ఉంటారు. వాడు గుర్తుపెట్టుకోండి, మీరు సందేహం లేకుండా భక్తులు. సోమవారం అయినా మంగళవారం అయినా బుధవారం అయినా పొద్దున్న అయినా సాయంత్రం అయినా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. నేను చెప్పేది పురాణం మీకోసం, మీరు ఎలాగో ఎంతో భక్తితో వస్తారు. అలా రానివాడిని నేను బొట్టెట్టి పిలిచినా రాడు, వాడు ఎలాగో తిట్టుకుంటాడు. వాడి కోసం నేను భయపడటం ఏంటండి, మీకోసం నేను ధైర్యంగా ఉండాలి తప్ప. ఎందుకంటే పురాణం వినేవాళ్ళంతా మాతృస్వరూపులు, అమ్మవారితో సమానం అట. పురాణం చెప్పేవాడు సాక్షాత్ పరమాత్మ, ఇంకెందుకు భయం మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ తాబేటి పండుని గట్టిగా పట్టుకుని దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా అనేక రకాలైనటువంటి ఆలయాలు చూసుకుంటూ వెళ్ళాలి, ప్రదక్షిణ చెయ్యాలి. తర్వాత ఉన్నది దుర్గాలయం, ఖడ్గతీర్థం. మీకు మొదట్లోనే చెప్పాను కదా, అమ్మవారు మహిషాసురమర్దనానంతరం పార్వతీదేవి యొక్క కోరిక మీద కత్తితో ఒక పోటు పొడిచి రాయి పగలగొట్టి ఒక తీర్థం ఏర్పాటు చేసింది, అది ఖడ్గతీర్థం. అక్కడే అమ్మవారు దుర్గాదేవి అష్టభుజాలతో వెలసింది, అద్భుత తీర్థం అది. ఆ ఖడ్గతీర్థం చూడండి, దుర్గని పూజించండి. ఆ తర్వాత అక్కడే పాపనాశన స్వామి ఉన్నాడు అని కూడా చెప్పాను మీకు. అక్కడున్న శివుడు పాపనాశన స్వామి, ఆయనకి దండం పెట్టండి. దుర్గార్తిహారిణి, ఆ దుర్గ భయంకరమైన ఆర్తులను తొలగిస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వీలున్నంత వరకు ఖడ్గమాల స్తోత్ర పారాయణం చాలా మంచిది. త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిచ్చక్లిండే వేరుండే వైనివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయి లోపాముద్రామయి అగస్త్యమయి కాలతాపనమయి ధర్మాచార్యమయి ముక్తకేశీశ్వరమయి దీపకళానాథమయి విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానందమయి అణిమాసిద్ధే లహిమాసిద్ధే గరిమాసిద్ధే మహిమాసిద్ధే ఈశిత్వసిద్ధే వశిత్వసిద్ధే ప్రాకామ్యసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి ಸರ್ವವಿದ್ರಾವಿಣಿ, ಸರ್ವಾಕರ್ಷಿಣಿ, ಸರ್ವವಶಂಕರಿ, ಸರ್ವರಂಜಿನಿ, ಸರ್ವೋನ್ಮಾದಿನಿ, ಸರ್ವ ಮಹಾಂಕುಶೆ, ಸರ್ವಖೇಚರಿ, ಸರ್ವ ಬೀಜೆ, ಸರ್ವ ಯೋನೆ, ಸರ್ವ ತ್ರಿಖಂಡೇ, ತ್ರೈಲೋಕ್ಯಮೋಹನ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ಪ್ರಕಟಯೋಗಿನಿ, ಕಾಮಾಕರ್ಷಿಣಿ, ಬುದ್ಧ್ಯಾಕರ್ಷಿಣಿ, ಅಹಂಕಾರಾಕರ್ಷಿಣಿ, ಸಪ್ತಾಕರ್ಷಿಣಿ, ಸ್ಪರ್ಶಾಕರ್ಷಿಣಿ, ರೂಪಾಕರ್ಷಿಣಿ, ರಸಾಕರ್ಷಿಣಿ, ಗಂಧಾಕರ್ಷಿಣಿ, ಚಿತ್ತಾಕರ್ಷಿಣಿ, ಧೈರ್ಯಾಕರ್ಷಿಣಿ, ಸ್ಮೃತ್ಯಾಕರ್ಷಿಣಿ, ನಾಮಾಕರ್ಷಿಣಿ, ಬೀಜಾಕರ್ಷಿಣಿ, ಆತ್ಮಾಕರ್ಷಿಣಿ, ಅಮೃತಾಕರ್ಷಿಣಿ, ಶರೀರಾಕರ್ಷಿಣಿ, ಸರ್ವಾಶ ಪರಿಪೂರಕ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ಗುಪ್ತಯೋಗಿನಿ, ಅನಂಗ ಕುಸುಮೆ, ಅನಂಗ ಮೇಖಲೆ, ಅನಂಗ ಮದನೆ, ಅನಂಗ ಮದನಾತುರೆ, ಅನಂಗ ರೇಖೆ, ಅನಂಗ ವೇಗಿನಿ, ಅನಂಗ ಅಂಕುಶಿ, ಅನಂಗ ಮಾಲಿನಿ, ಸರ್ವ ಸಂಕ್ಷೋಭಣ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ಗುಪ್ತತರ ಯೋಗಿನಿ, ಸರ್ವ ಸಂಕ್ಷೋಭಿಣಿ, ಸರ್ವ ವಿದ್ರಾವಿಣಿ, ಸರ್ವಾಕರ್ಷಿಣಿ, ಸರ್ವಾಕ್ಲಾದಿನಿ, ಸರ್ವ ಸಂಭೋಹಿನಿ, ಸರ್ವ ಸ್ತಂಭಿನಿ, ಸರ್ವ ದೃಂಭಿಣಿ, ಸರ್ವ ವಶಂಕರಿ, ಸರ್ವರಂಜನಿ, ಸರ್ವೋನ್ಮಾದಿನಿ, ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕಿ, ಸರ್ವ ಸಂಪತ್ತಿ ಪೂರಣಿ, ಸರ್ವ ಮಂತ್ರಮಯಿ, ಸರ್ವ ದ್ವಂದ್ವಕ್ಷಯಂಕರಿ, ಸರ್ವ ಸೌಭಾಗ್ಯದಾಯಕ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ಸಂಪ್ರದಾಯ ಯೋಗಿನಿ, ಸರ್ವ ಸಿದ್ಧಿಪ್ರದೆ, ಸರ್ವ ಸಂಪತ್ಪ್ರದೆ, ಸರ್ವ ಪ್ರಿಯಂಕರಿ, ಸರ್ವ ಮಂಗಳಕಾರಿಣಿ, ಸರ್ವ ಕಾಮಪ್ರದೆ, ಸರ್ವ ದುಃಖ ವಿಮೋಚಿನಿ, ಸರ್ವ ಮೃತ್ಯು ಪ್ರಶಮನಿ, ಸರ್ವ ವಿಘ್ನ ನಿವಾರಿಣಿ, ಸರ್ವಾಂಗ ಸುಂದರಿ, ಸರ್ವ ಸೌಭಾಗ್ಯದಾಯಿನಿ, ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ಕುಳೋತ್ತರ ಯೋಗಿನಿ, ಸರ್ವಜ್ಞೆ, ಸರ್ವಶಕ್ತಿ, ಸರ್ವೈಶ್ವರ್ಯಪ್ರದಾಯಿನಿ, ಸರ್ವಜ್ಞಾನಮಯಿ, ಸರ್ವವ್ಯಾಧಿವಿನಾಶಿನಿ, ಸರ್ವಾಧಾರ ಸ್ವರೂಪೇ, ಸರ್ವ ಪಾಪಹರೆ, ಸರ್ವಾನಂದಮಯಿ, ಸರ್ವರಕ್ಷಾಸ್ವರೂಪಿಣಿ, ಸರ್ವರಕ್ಷಾಕರ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ನಿಗರ್ಭಯೋಗಿನಿ, ವಶಿನಿ, ಕಾಮೇಶ್ವರಿ, ಮೋದಿನಿ, ವಿಮಲೆ, ಅರುಣೆ, ಜೈರಿ, ಸರ್ವೇಶ್ವರಿ, ಕೌಳಿನಿ, ಸರ್ವ ರೋಗಹರ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ರಹಸ್ಯೋಗಿನಿ, ಬಾಣಿನಿ, ಚಾಪಿನಿ, ಪಾಸಿನಿ, ಅಂಕುಶಿನಿ, ಮಹಾಕಾಮೇಶ್ವರಿ, ಮಹಾವಜ್ರೇಶ್ವರಿ, ಮಹಾಭಗಮಾಲಿನಿ, ಸರ್ವ ಸಿದ್ಧಿಪ್ರದ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ಅತಿರಹಸ್ಯೋಗಿನಿ, ಶ್ರೀ ಶ್ರೀ ಮಹಾಭಟ್ಟಾರಿಕೆ, ಸರ್ವಾನಂದಮಯ ಚಕ್ರಸ್ವಾಮಿನಿ, ಪರಾಪರ ರಹಸ್ಯೋಗಿನಿ, ತ್ರಿಪುರೇ ತ್ರಿಪುರೇಶಿ, ತ್ರಿಪುರ ಸುಂದರಿ, ತ್ರಿಪುರವಾಸಿನಿ, ತ್ರಿಪುರಾಶ್ರೀ, ತ್ರಿಪುರಮಾಲಿನಿ, ತ್ರಿಪುರಾಸಿದ್ಧೆ, ತ್ರಿಪುರಾಂಬ, ಮಹಾತ್ರಿಪುರ ಸುಂದರಿ, ಮಹಾಮಹೇಶ್ವರಿ, ಮಹಾಮಹಾರಾಜ್ಞಿ, ಮಹಾಮಹಾಶಕ್ತಿ, ಮಹಾಮಹಾಗುಪ್ತೆ, ಮಹಾಮಹಾಜಪ್ತೆ, ಮಹಾಮಹಾನಂದೆ, ಮಹಾಮಹಾಸ್ಕಂಧೆ, ಮಹಾಮಹಾಶಿಯೇ, ಮಹಾಮಹಾ ಶ್ರೀಚಕ್ರನಗರ ಸಾಮ್ರಾಜ್ಞಿ, ನಮಸ್ತೆ 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 ನಮಃ. ಈ ಅಪೂರ್ವಮೈನಟುವಂತಿ ಖಡ್ಗಮಾಲ ಸ್ತೋತ್ರಂ ಚಾಲಾ ಗೊಪ್ಪದಿ. ಈ ಸ್ತೋತ್ರಂ ಚದಿವಿತೇ అమ్మవారు మీ చేతిలో ఖడ్గరూపంలో ఉంటుంది. అందుకే తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితి అనవై. ఈ అపూర్వ స్తోత్రం చేసిన వారి చేతిలో అమ్మవారే ఒక కత్తి రూపం, అటువంటి కత్తి ఉంటుందన్నమాట. ఇంకా మన చేతిలో అమ్మవారి కత్తి ఉంటే తిరిగే ఉంది. అందుకనే ఈ ఖడ్గతీర్థం దగ్గర దుర్గాదేవి సన్నిధానంలో, పాపనాశన స్వామి సన్నిధానంలో ఖడ్గ మాలా స్తోత్రం చదివితే ఇక వాడి జీవితంలో తిరుగుండదు. అటువంటి వాడు ఏమనుకుంటే అవుతుంది, వాడికి ఎదురొచ్చిన వాడు పటాపంచలైపోతాడు, వాడికి కవిత్వ శక్తి వస్తుంది, ధారణాశక్తి వస్తుంది, పాండిత్యం వస్తుంది, కీర్తి వస్తుంది, సంపద వస్తుంది, వాడు సాధించలేనిది లేదు, ఈ జన్మలోనే ముక్తి పొందగలుగుతాడు. అటువంటి ఖడ్గమాలా స్తోత్రమును ఖడ్గ తీర్థం దగ్గర దుర్గాదేవి సన్నిధానంలో చదవాలి. అప్పుడు పాపరాశన స్వామి వీడిని అనుగ్రహించి శాశ్వతంగా పుణ్యాత్ముడిని చేస్తాడు. వాడికి యదానీంతన పూర్వ మహాగ నికురంతనమవుతుంది. అంటే ఇప్పుడు చేసిన పాపాలు, పూర్వం చేసిన పాపాలు పోవడమే కాక భవిష్యత్తులో పొరపాటున పాపాలు చేస్తే అవి కూడా పోతాయట. ఎంతకంటే అదృష్టం ఉందండి. అందుకని అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చే పర్వతమే ప్రవాళ పర్వతం. అది అద్భుత పర్వతం అని చెప్పాను మీకు. అది పూర్వం ఒకప్పుడు పగడాలు రంగులో ఉండేది, ఇప్పుడు శిలారూపంలో ఉన్నది. ఆ పర్వత దర్శనం వల్ల కుజదోషములు పోతాయి. ప్రవాళ పర్వతం దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు అంటే, చాలా మందికి కలియుగంలో కుజదోషం వల్ల పెళ్లిళ్ళు అవ్వడంలా. ఈ దానితోడు కొంతమంది సరైన పాండిత్యం లేని పిచ్చి జ్యోతిష్కులు కొందరు ఉంటారు. పాండిత్యం ఉన్నవాళ్ళు ఏదైనా చెప్పచ్చు, పాండిత్యం లేని అరకొర వాళ్ళు ఇదిగో కుజదోషం అండం, ఇటువంటి వాటి వాళ్ళ పెళ్లిళ్ళు ఆగిపోతాయి తెలుసినా. లేదని చెబుతున్నాను నేను, నేను ఈ పెళ్లి చేసుకో అంటే నన్ను నమ్మి చేసుకున్న వాళ్ళంతా జీవితంలో ఆనందంగా సుఖంగా జీవించారు. గురువుగారు అండం, గురువుగారు మీరు చెప్పిన సంబంధం చేసుకుంటాం అండం, ఆ తర్వాత అమ్మాయికి కుజదోషం ఉందిట అని ఎవడో దౌర్భాగ్యుడు అక్షరం బుక్కరాని చవట చెబితే ఆ చవట మాట విని పెళ్లి ఆపుకున్న వాళ్ళు జీవితంలో పెళ్లి పెటాకు లేక అలమటించిపోయారు. కారణం ఏమిటంటే వాళ్ళకి అరకొర పాండిత్యం వల్ల. ఇలా అన్నానని కాదు, కానీ హాయిగా మంచి సంబంధం అయితే మాట్లాడు మాట్లాడకుండా చేసుకోండి. పెద్దలు చెప్పారు, మహాత్ములు చెప్పారు, నీ కంటికి నచ్చింది. పూర్వం ఈ పిచ్చి జాతకాలు ఇన్ని రకాలుగా చూడడాలు లేవు, శుభ్రంగా అమ్మాయి బాగుంటే చేసేసుకున్నారు. ఇప్పుడు ఎందుకో కానీ అన్నీ వెర్రయ్యాయి, పాండిత్యం పోయింది, శాస్త్రం మీద నమ్మకం పోయింది. వాడెవడో వస్తాడు వద్దంటాడు మానేయడం. ఇంటికో పండితుడు, వీధికోక జ్యోతిషాలయం, వీధికో వాస్తు పండితుడు, వాళ్ళకి ఏమన్నా క్వాలిఫికేషన్స్ ఉండద్దటండి. మంచి శక్తి కావాలి వాళ్ళ దగ్గర, చక్కగా పంచాంగాలు రాసేటటువంటి పుణ్యాత్ములు ఉండేవారు పోరం, ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్నారని బాధ కలుగుతుంది, అంతకంటే లేదు. పాండిత్యము శక్తి ఉన్నవాళ్ళు ఎప్పుడు అవసరం, అవి శాస్త్రాలు. కానీ శాస్త్రము తెలియక మూఢ విజ్ఞానంలోకి తీసుకెళ్లేవాడితోటి వస్తుంది సమస్య అనమాట. సరే తెలుసో తెలియక ఎవడో చెప్పాడు నీకు కుజదోషం అన్నాడు, లేదా అబ్బాయికి అన్నాడు, దాంతో అబ్బాయికి అప్పటికే 30 ఏళ్ళు వస్తున్నాయి, ఇప్పటికి కూడా ఎవడో పెళ్లి కూతురు దొరకడం లేదు. ఇదిగో గురువుగారు చెబుతారు అక్కడ ఎక్కడో మంచి అమ్మాయి ఉందని. మా గురువుగారు చెప్పినా మాకు ఇక్కడ ఒకడు ఉన్నాడండి, వాడు వద్దన్నాడండి అండం, దాంతో వీడికి 60 ఏళ్ళు వస్తాయి, తర్వాత ఇంట్లో కూర్చుంటాడు. ఇలా జరిగినప్పుడు ఉన్నాయి తెలుసా మీకు, బంగారం లాంటి సంబంధాలు తీస్తే వాడు 1975లో 1975లో పుట్టాడు కర్మ, వాడికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఇప్పటికి పెళ్ళి అవ్వలేదు, ఇంకెందుకు పెళ్ళి. కాబట్టి ఎంతమంది దెబ్బతింటున్నారో తెలుసు వీటి వల్ల, ఈ పిచ్చి నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చేవాడు తొందరగా పెళ్లి చేసుకోవాలంటే ఈ ప్రవాళ పర్వతమునకు దండం పెట్టుకుంటే ఈ కుజదోషాలు పోయి ఆగిపోతున్న పెళ్లిళ్ళు తక్షణం దొరుకుతాయి కనుక అరుణాచలంలో ఈ ప్రవాళ పర్వతాన్ని చూడాలి. లేదా ఉజ్జయినిలో కుజుడు మంగళదేవ అంటారు ఆయన, మంగళ మహాదేవుడు ఆలయాన్ని దర్శనం చేస్తే ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి. ఆ తర్వాత భూతనారాయణ స్వామి ఉన్నాడు అక్కడ, పంచభూతములు సమస్త భూతములు నిరంతరము రాత్రిపూట సేవిస్తాయట, రాత్రి నుంచి తెల్లారేదాకా నిరంతరాయం కంటే గ్యాప్ లేకుండా సేవిస్తాయి, అందుకే ఆయన్ని భూతనారాయణుడు అంటారు. అనగా రాత్రిపూటేమో పంచభూతాలు సేవిస్తాయి, పగటిపూట మనలాంటి ప్రాణులు సేవిస్తారు. మనల్ని కూడా భూతమని అంటారు అండి, మనిషి కూడా ఒక భూతమే, భూతం అంటే జీవి. మానవుల వంటి జీవులు పగలు సేవిస్తారు ఆ స్వామిని, రాత్రిపూట పంచభూతాలు ఇంకా కొన్ని భూతాలు ఉన్నాయండి అలాంటి వాళ్ళంతా సేవిస్తారు. ఇదిగాక ఎప్పుడు జుట్టులా తోసుకుంటూ విరబోసుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఉంటారే, వాళ్ళు కూడా ఉత్తిష్టంతో భూత పిశాచాహ, వీళ్ళందరూ కూడా ఆయన్నే సేవిస్తారు. ఇలా అందరి చేత సమస్త భూతముల చేత సకల ప్రాణుల చేత నిరంతరాయముగా సేవింపబడే మహానుభావుడు ఆయన భూతనారాయణ స్వామి. ఆ భూతనారాయణ దర్శనం వల్ల వీడు పూతనారాయణుడు పవిత్రుడైపోతాడు. ఇదయ్యాక ద్విగణేశాలయం, ఒకప్పుడు విఘ్నేశ్వరుడు 2 రూపములతో అంటే 2 దంతములు ఉన్నవాడిగా 1 దంతం కలిగిన వాడిగా అక్కడ దర్శనమిచ్చాడు, అందుకని ఆయన్ని ద్విగణేశుడు అంటే ఏకదంత గణపతి, ద్విరథ గణపతి. రథము అంటే దంతం, ద్విరథ 2 దంతములు ఉన్న గణపతి, 2 రూపాలతో అక్కడ ఉండేవాట, అందుకని ఆయన్ని ద్విగణేశుడు అంటారు. ఆ మహాత్ముడి దర్శనం వల్ల అద్భుత జ్ఞానం కలుగుతుంది, వడివడిగా కవిత్వం వస్తుంది. ఎందుకని అసలు గణపతే కవుల కవి. ఓం గణానాం త్వా గణపతి గుంభవామహే కవిం కవీనాం అన్నాం, ఆయన కవులకు కవి, ఆయన మహాజ్ఞానం కలిగిన వాడు. మనీష అనేది ఆయన దగ్గరే ఉన్నది, తెలివి ఆయన దగ్గరే ఉన్నది. అందుకే వ్యాసుడు చెబుతూ ఉంటే మహావేగంగా రాసి పెట్టలేదు, వ్యాసుడు రాయాలనుకున్న శ్లోకాలు ముందే ఊహించి రాసి పెట్టి వెళ్ళిన వాడు ఆయన. ఆయన దగ్గర మన పప్పులు ఉడకవు. అటువంటి మహానుభావుడు ద్విరథ గణపతి 2 రూపములతో అక్కడ ఉంటాడు. ఆ గణేశ్వరుడికి దర్శనం చేసుకున్నవాడు జీవితంలో అనుకున్న పనులలో విఘ్నములు ఉండవు, కవిత్వ శక్తి వస్తుంది, ఏ ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలుస్తుంది. ఆలోచన చేయటం ఒక గొప్ప కెపాసిటీ, ఆలోచన చాలా గొప్పది. ఓ పని ఆర్గనైజ్ చేయాలంటే ఎంత ఆలోచన కావాలండి, చక్క ఆలోచన చేయాలి. ఎవడి వల్ల మనకు పసుపు వస్తుంది, ఎవడి వల్ల కుంకుమ వస్తుంది, ఎక్కడ మనం ఎలా వ్రతం చేస్తే కైలాసగౌరీను వ్రతం అవుతుంది, ఈ వెళ్ళే చోట మకాం ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఆలోచన చేయాలి. అక్కడ ఏ కథ చెప్పాలి, ఏ సమయంలో ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనే. ఆర్గనైజర్లు అంటే మాట్లాడుకుంటున్నారా, వినేసి వెళ్ళిపోవడం కంటే ఆర్గనైజేషన్ కష్టం. వినడానికి ఏముంది, ఆటోయో ప్లేటోయో సిటీ బస్సో పట్టుకుంటాం. మా హాయితే ఉంది, గురువుగారు 6 పోకు మొదలెడితే మరి 6:30కి వచ్చిన పావు గంట పురాణం పోతే పోతుంది, కానీ మీకు వచ్చిన నష్టం ఉంది వినేవాడికి, లేటుగా వచ్చిన వాడికి గేటు మీరు ఇక్కడ. కానీ అదే ఆర్గనైజర్కు ఆయన లేటుగా రావడానికి లేదు, ఆయన టైంకి రావాలి, అందరికంటే ముందు రావాలి, అందరికంటే ఆలస్యంగా పడుకోవాలి, మధ్యలో ఎవడో వస్తాడు. ఏమిటండి వాడు వంటంలో వడ్డంలో బూరికి పైన చిన్న బొడిపు వచ్చిందిట, బూరికి పైన బొడిపు ఎందుకు రాదండి, అసలు పిండిలో ముంచి వేస్తాడు, అప్పుడు ఆ బూరికి పైన కొక్కేలు వస్తాయి, కుక్కేలు లేకుండా అలా వస్తాయి, బజ్జీ వేసినప్పుడు అలా రాకుండా ఎవడని చేయగలడా, కరెక్ట్గా అందంగా కొలవగలడా, అది బజ్జీ మిరపకాయ బజ్జీ అంటే పైన ఏ వచ్చిందంత పొక్కుల్లో వస్తాయి, పిండి అలా పైన ముద్దగా వస్తుంది, ఓ చోట వేగుతుంది ఓ చోట వేగదు, ఏం చేస్తాం. అందుకని బజ్జీ వేగలేదని నన్ను వేపుతింటారా, ఆర్గనైజర్ వేపేస్తారు. కాబట్టి ఆర్గనైజర్కి చాలా కష్టం అనమాట. అందరికంటే ముందు వెళ్ళి రూములు చూసి వంటకాలు జాగ్రత్తగా చూసి మళ్ళీ వంట ఆయన సక్రమంగా చేయకపోతే అది పెంట అయితే అదొక యాతన కనుక ఆయనకి ఇచ్చిన సామాన్లు దాచేసి ఆయన ఏదో సద్దానం పెడితే అదో యాతన కనుక ఇన్ని పాటలు పడాలి కదా. ఈ ఆర్గనైజర్ కెపాసిటీ ఉందే, ఆర్గనైజేషన్ కెపాసిటీ అది ఈ ద్విగణేశ ఆలయం వల్ల వస్తుందన్నారు. అందుకే ఆయనకి రెట్టి పిళ్ళయారాలయం అని కూడా అంటారు తమిళులు. సంస్కృతంలో ద్విగణేశ ఆలయం. మీలో ఎవరైనా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటే అందులో ముఖ్యంగా ఏమండోయ్, మ్యారేజ్ ఆర్గనైజేషన్ కొంచెం చాలా కష్టం కదా పాప ఆయనకి తెలుసు కదా. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ స్వామికి దండం పెట్టారా, ఇక చూడండి రోజు 10 మ్యారేజులు 12 క్యారేజులు ఆ తర్వాత హాయిగా సుఖంగా ఉంటారు అన్నమాట. అంటే 12 క్యారేజీలు అంటే అర్థం ఏంటి, 10 ప్యారేజీల్లో 12 క్యారేజీలు అని ఒక అర్థం, మ్యారేజ్ అని ఏడాది తర్వాత క్యారేజ్ అని ఒక అర్థం అనమాట. అన్ని రకాలుగా సంతానం కూడా కావాలి కదా మ్యారేజ్ వల్ల. మరి లేదనుకోండి ఒకటే బ్యారేజ్. ఆ తదనంతరం అసలైన అరుణాచలేశ్వరుని ఆలయము అక్కడికి వెళ్ళాలి. ఇక ఆయన గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా, ఆయన అగ్నిస్తంభ రూపంలో ఉన్న స్వామి, ఆయన్ని చూడాలి. ఆ తర్వాత ఉన్నది ఇంద్రలింగం. ఇంద్రుడు స్వయముగా బ్రహ్మహత్యాపాపము నుంచి బయటపడడం కోసము ప్రతిష్ఠించిన లింగం. ఇంద్రుడు రెండు కారణముల చేత బ్రహ్మహత్యాపాపాన్ని పుచ్చుకున్నాడు ఆయన. ఒకటి, ఒకప్పుడు బృహస్పతిని గురువును అవమానించాడు. గురువుగారు వచ్చినప్పుడు లేవకుండా కాలు మీద కాలేసి కూర్చున్నట్ట, ఎంత దురదృష్టం అది. దాంతో గురువుగారికి బాధ కలిగింది. బృహస్పతి కనబడకుండా 10 ఏళ్ళు మాయమైపోయాడండి ఆయన. నేను ఎన్నో యజ్ఞములు చేయించి నీ చేత నీకు మంత్రోపదేశం చేసి నిన్ను ఈ ఇంద్ర పదవిలో నిలబడితే గురువుగారు వచ్చినప్పుడు లేచి నిలబడక నమస్కరించక టీవీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా, అవమానిస్తావా, తగిన ఫలితం పొందు అని మనసులో తిట్టుకుని అదృశ్యమైపోయాడు. దాంతో ఇంద్రుడు చాలా బాధలు పడ్డాడు అండి. అవన్నీ దేవీ భాగవతంలో మీరు విన్నారు, 6వ స్కంధంలో దేవీ భాగవతంలో. అదిగో ఆ తర్వాత గురువుగారు లేకపోవటం వల్ల రాక్షసుల మీదకి దండయాత్రకు వస్తూ ఉంటే విశ్వరూపుడు అని ఒక ఆయన్ని, త్వష్ట ప్రజాపతి కుమారుణ్ణి తన గురువుగా చేసుకున్నాడు. ఈ త్వష్ట ప్రజాపతి కొడుకు విశ్వరూపుడికి 3 తలలు ఉండేవి, అందుకని ఆయన్ని త్రిశిరుడు అంటారు. ఆయన గురువుగా పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఆయనేమో రాక్షసులు కూడా ప్రేమగా చూస్తున్నాడని కోపం వచ్చి ఆయన చంపేశాడు. ఆ మహాపాప వల్ల బ్రహ్మహత్యాపాపం చుట్టుకుంది. ఆ బ్రహ్మహత్యాపాపం పూర్తిగా పోవడానికి అరుణాచలం వచ్చి ఇంద్రుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగ ప్రతిష్ట చేయగానే మిగిలి ఉన్న బ్రహ్మహత్యాపాపం ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంద్రుడు మళ్ళీ సుందరాకారుడు అయ్యాడు. అప్పటి నుంచి ఇంద్రుడు శివుణ్ణి ప్రార్థించి ఆ లింగము భయంకర బ్రహ్మహత్యాపాతకములను కూడా తొలగజేసే లింగముగా ఉండాలి అని కోరాడు. ఈ కలియుగంలో మానవులు తెలుసో తెలియకో బ్రహ్మహత్యాపాపం చేస్తూనే ఉన్నారు. బ్రహ్మహత్య అంటే కేవలం చంపక్కర్లా. ఉపన్యాసం అయ్యాక బయటికి వెళ్ళి ఒకసారి నన్ను తిట్టండి చాలు, గురువుగారు అలాంటి వాడుట, గురువుగారు ఇలాంటి వాడుట అని తిట్టారా, చంపేసిన పాపం వస్తుంది. ఆ పాపం పోవాలిగా మరి. అందుకని ఇంద్రలింగాన్ని పూజించాలి. పూజించి మళ్ళీ వచ్చి తిడతారా, ఒకసారి తిడితే ఆ పాపం అక్కడికి వెళ్ళకపోతుంది, రోజు తిడితే పోదా పాపం. కాబట్టి రోజు తిట్టకండి, మళ్ళీ ఇది అడ్వాంటేజ్గా తీసుకుని బయటికి వెళ్ళి 10 తిట్లు రోజు తిట్టకండి. ఆ పాపం పెరిగిపోతుంది. తెలియక చేసిన పాపములు పోతాయి, తెలిసి కావాలని చేస్తే ఆ పాపం పోదు. ఏదో మందు ఉంది, చెయ్యి తెగితే ఆ మందు రాసుకుంటే చెయ్యి అతుక్కుంటుందంటే రోజు నరుక్కుంటాం అనవసరంగా. ఎప్పుడైనా మందు అయిపోతే ఏమవుతుంది, వీడు మందుడు అవుతాడు, ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాడు. కాబట్టి తెలుసో తెలియకో బ్రహ్మహత్యా పాపం చేస్తే ఆ హత్యాపాతక నివారణ కోసం ఇంద్రలింగ దర్శనం చెయ్యాలి. ఆ తర్వాత ఆర్యా సరస్సు అని ఒక సరస్సు ఉన్నది. సంస్కృతంలో ఆర్యా సరస్సు అంటారు, తెలుగులో కాదు కానీ ద్రావిడ భాషలో అయ్యంకుల కొలన అంటారు. అంటే మహానుభావులు ఒకరిద్దరు కాదు, కొంతమంది శివదూతలు, చండీశ్వరుడు, భృంగి, భృంగిరిటి మొదలైనటువంటి వాళ్ళు అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ, కొంతమంది వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకోరు, దానం చేస్తామంటారు, మాటిచ్చి తప్పుతారట పొరపాటున. నీకు ఒక గజం దానం ఇస్తానంటాడు, మర్చిపోతాడు. కొంతమంది మర్చిపోకపోయినా మర్చిపోయినట్టు ఇస్తారు. అయ్యో గుర్తులేదండి అంటారు దొంగలు. వాడికి బజ్జీ కావాలంటే గుర్తుంటుంది, ఈ క్షణంలో కావాలంటే పలావు తినడానికి పోతాడు, అవి గుర్తుంటాయి, ఈ ఒక్కటి మర్చిపోతారట. అందుకని దానము చేస్తారు, ఏది వాగ్దానం, అసలు దానం చెయ్యరు. ఇది మహాపాపం కదా మరి. అసలు ఇవ్వకపోయినా ఇస్తానని మాట తప్పడం కంటే భయంకర ఓటు లేదు. తప్పితివో ఇచ్చేదనని అంటాడండి అర్జునుడితో ధర్మరాజు గారు భాగవతంలో. భాగవతంలో కృష్ణావతారం సమాప్తి అయిపోయిన తర్వాత ఏడుస్తూ అర్జునుడు వచ్చాడు ధర్మరాజు దగ్గరికి, పోతన గారి భాగవతంలో. అర్జునుడు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడ్చావు, నువ్వేమన్నా పొరపాటు చేసావా? తప్పితివో ఇచ్చదనని రొప్పితివో ద్విజులా అంటాడు ఆయన. ఎవరికైనా ఇస్తానని ఇవ్వక మాట తప్పావా, లేక బ్రాహ్మణి తిట్టావా అన్నాడు. ఇలాంటి పాపం చేస్తేనే నువ్వు ఏడుస్తావు, లేకపోతే ఏడవ కదా, ఎందుకు ఏడ్చావు అనగా అవన్నీ కాదు, నిజంగా పాపం చేసి ఏడవడంలా పాపాల నుంచి రక్షించే మన కృష్ణ పరమాత్మ అవతారం చాలించాడు ఆయన లేక ఏడుస్తున్నాడని అప్పుడు అర్జునుడు చెప్పాడు అనుకోండి, అది ఏం ఘట్టం అండి. అది కృష్ణుడు అవతారం చాలిస్తే అర్జునుడు ఇంకేం బతకగలడు పాపం, ఆయన ఉన్నంత వరకే ఆయన ఆనందం, ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఆనందమే లేదు. అందుకే తొందరగా పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి వాళ్ళంతా వెళ్ళిపోయారండి. ఎంత ఏడ్చాడు పాపం. నాకు ఆ ఘట్టం తలుచుకున్నప్పుడు అలా నేనే అర్జునుడు అయిపోయి నాకు కృష్ణుడు దూరం అయిపోయి నేను ఇలా అయిపోయాను అన్నంత బాధ కలిగేది అన్నమాట. ఏం చేస్తాం, ఆయన ప్రస్తుతం ఆ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నాడు, పూర్తి రూపంలో దర్శనమివ్వాలని రోజు మొక్కుకుందాం. ఏదో టైంలో ఆయన కనపడతాడు నాకు నమ్మకం. అందువల్ల ఈ ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వకపోతే వచ్చే పాపం మహాపాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగా అని అమ్మవారిని అడిగితే అమ్మవారు ఈ భృంగి భృంగిరిటి మొదలైన వాళ్ళ కోసం అరుణాచలంలో ఒక కొలను ఏర్పాటు చేసింది. అమ్మవారి చేత సృష్టింపబడిన కొలనది. నాయనలారా, ఈ సరస్సులో స్నానం చేస్తే వాగ్దాన భంగము చేసిన పాపం తొలగిపోతుంది అందనమాట. కాబట్టి మీరేం చేస్తారనమాట, ఒక కోటి రూపాయలు ఇస్తానని ఎవరికైనా మాటిచ్చి తప్పేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసేయండి, ఆ పాపం పోతుంది కదా. కావాలని చేయకండి, అందులో స్నానం చేస్తే మొత్తం మీద వాగ్దాన భంగం పోతుంది. ఇక్కడి నుంచి ముందుకు వెడితే గురుముహూర్తం కనపడుతుంది. గురుముహూర్తము అంటే గురువు గారికి మారు రూపం. శ్రీ పరమేశ్వరుడే గురుమూర్తి, అమ్మవారే గురుమూర్తి. శివుడికి గురువుకి తేడా లేదని చెప్పారు కదా స్వయంగా శివుడే. అందుకే ఏమంటాడు, మీరు నా కైలాసలింగమును చూడాలనుకుంటే, కైలాసంలో శివుడికి ఒక లింగం ఉన్నది, మీరు ఎవరైనా కైలాసం వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఎవరికి గుర్తు ఉండదులేండి, కొంతమంది కైలాసం నుంచి వచ్చి ఉండొచ్చు కాక, కానీ కైలాసం నుంచి వచ్చామనే విషయం పాపవాడు మర్చిపోయి ఉండొచ్చు. కానీ కైలాసంలో ఒక అద్భుత లింగం ఉన్నది, దాన్ని గురులింగము అంటారు. ఆ లింగమును ఇప్పుడు భూలోకంలో చూడాలనుకున్నారు, ఎందుకంటే పొరపాటున కైలాసం నుంచి ఏదో పాపం చేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ గురులింగం ఎక్కడ కనపడుతుంది? మీ దగ్గర శివపురాణం ఉంటే చూడండి, లేదా గీతా ప్రెస్ వాళ్ళది కొనుక్కోండి. మీ గురువు గారి పాదాలు పట్టుకుంటే గురువు శరీరమే గురులింగం అని ఉంది. గురువు కంటే వేరే లింగం లేదు, అందువల్ల గురువు శరీరమే గురులింగం. అటువంటి గురువు గారిని ఎప్పుడైనా తెలిసి కానీ తెలియక కానీ అవమానిస్తే, ఆయన ఆజ్ఞని ఉల్లంఘిస్తే అది మహాపాపం. గురువు శరీరమే గురులింగం అని గ్రహించు అంటోంది కదా శివపురాణ విజ్ఞేశ్వర సంహిత. తెలుసుండో తెలియకో ఎప్పుడో బయటికి వెళ్ళాక ఏదో కారణం చేసి తిట్టేవండి, ఏం చేస్తాం? ఒక ఆవిడ ఉంది, మా గురువుగారు అలాగే అంటారు, ఆయన అన్నట్టు అన్నీ ఎక్కడ చేస్తామండి, ఆయన పప్పు తినమంటే తింటామా, ఆయన మొహం, ఆయన పిచ్చాడు అలాగే అంటాడు అంది ఒక ఆవిడ పొరపాటు పాపం. ఏది ఏళ్ల తరబడి పీయడం పక్కనుండి మా గురువుగారు పిచ్చాడు, నిజంగానే పిచ్చాడులేండి ఆయన, కాబట్టి వీళ్ళందరినీ జారదీశాడు, లేకపోతే జారదీస్తాడు. తెలుసో తెలియకో ఈ మాట అన్న పాపం పోవాలి కదా. మరి దానికి ప్రాయశ్చిత్తం శివుడు విధించాడు. అదే అరుణాచలములో గురునాథాలయం, గురుమూర్తం, గురులింగం. ఆ లింగమును దర్శనం చేస్తే పొరపాటున కర్మయోగము వల్ల తెలియక గురువుని నిందించిన పాపం పోతుంది, కానీ తర్వాత మాత్రం ఇక చేయకూడదు. ఇది దాటిన తర్వాత గొప్ప తోట ఉన్నది, అదే ఆమ్రవనం. ఈ వనం పార్వతీదేవి స్వయంగా పెంచింది. ఆ వనం మామిడి తోట, సంస్కృతంలో ఆమ్రం, తెలుగులో మామిడి. ఆ తోటని దర్శనం చేసుకుంటే తోటల్ని తగలబెట్టడం వల్ల వచ్చే పాపం పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో అడవులు తగలబెట్టకూడదని, అందున తోటల్ని పొడి చేసి స్థలములు చేసి అమ్మకూడదని శాస్త్రం. మీరు చూడండి, అర్జునుడు సైంధవుణ్ణి చంపే ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని, నేను రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి చంపకపోతే అనవసరంగా తోటల్ని నరికేసి పాడు చేసిన పాపం పొందుతాను. అంటే అది ఎంత పాపం ఆలోచించండి, అడవులు తగలబెట్టిన పాపం పొందుతాను, కొండల్ని అనవసరంగా పాడు చేసిన పాపం పొందుతాను, ఇస్తానని మాట తప్పిన వాడు పొందిన గతులకు పొందుతాను. ఇన్ని ప్రతిజ్ఞలు చేశాడు ఏకంగా. అప్పుడు అందరికీ అనుమానం వచ్చింది, ఇదేంటంటే తోటల్ని బాడు చేసిన మామిడి తోట నరికిన పాపం అంటాడంటే మామిడి తోట నరిగితే పాపం అనమాట. అందుకని ఆ పాప ప్రాయశ్చిత్తం ప్రజలకు ఇవ్వడం కోసమని అమ్మవారే ఒక మామిడి తోట నాటింది. అమ్మవారికి మామిడి అంటే చాలా ఇష్టం, అందుకే కంచిలో ఓ మామిడి చెట్టు నాటి చెట్టు కింద తపస్సు చేసింది. అది ఏక ఆమ్ర, ఒక్కే మామిడి, అందుకని ఏక ఆమ్ర వృక్షం కింద ఉన్న శివుడు గనక ఏక ఆమ్ర ఈశ్వర ఏకాంబ్రేశ్వర. మనం తెలివితేటలు ఎక్కువైపోయి ఏకాంబరంగా మార్చాం, అది ఏకాంబరం కాదు, అది కర్మ. ఏకాంబ్రేశ్వరుడు ఆయన, అక్కడ ఉన్న వృక్షం కూడా ఏకాంబర వృక్షం అన్నమాట. చూసారా ఎంత విచిత్రమైనదో ఈ సృష్టి. అందువల్ల అమ్మవారు స్వయముగా నాటిన మామిడి తోట ఇప్పటికీ ఉన్నది, అరుణాచలంలో ఉందని ఉన్నాను. ఈ మధ్య నేను వెళ్ళలేదు, ఏమో ఏ కాలంలో ఏం జరుగుతుందో తెలుసండి, కొన్ని చోట్ల కొన్ని మార్పులు వస్తున్నాయి. ఫలానా తోట గుడి ఉందనుకుంటే ఇప్పుడు పెడితే అక్కడ గుడి కనపట్టలేదు, ఆ గుడి స్థానంలో ఎవడు కొంపగడతాడో తెలియదు. ఫలానా తోట కొండ ఉందనుకుంటే కొండ పగలగొట్టేస్తున్నారు అని అనకూడదు కానీ అన్నాడు వ్యాసుడు. కాబట్టి మొత్తం మీద ఆ మామిడి తోట చూడండి చాలా లాభం. దీని తర్వాత ఉన్నది అగ్నిలింగం, మహాస్తంభంగా మారాడే. ఆ స్తంభం మొదట పుట్టిన స్థలంలో అగ్నిలింగం అని ఒక లింగం ఉంది, ఆ లింగమును చూడండి. ఆ తర్వాత శేషాద్రి స్వామిని ఒక ఆయన వచ్చి అక్కడ ఒక ఆశ్రమం కట్టాడు, అది కూడా చూడండి. చెప్పాక కలియుగంలో ఎంతోమంది స్వాములు వచ్చారండి. ఇది దాటాక వచ్చేది దక్షిణామూర్తి ఆలయం. మేధా దక్షిణామూర్తి యొక్క ఆలయం కూడా ఉన్నది. ఆ మేధా దక్షిణామూర్తి యొక్క దర్శనం చాలా గొప్పది, దానివల్ల తెలివితేటలు పెరుగుతాయి. అయినా తెలివితేటలు మీరు పెరుగుతాయి, కోరికల కోసమే చూడకండి, భక్తితో చూడండి. చూశాక ఫలితం ఆయన ఇస్తాడు. భగవంతుడు ఒక పని చేయమన్నాడు చేయటమే, దక్షిణామూర్తి దర్శనం అవ్వడమే కష్టం. ఒకవేళ అయ్యిందా, ఎప్పుడూ యువకుడుగా ఉంటాడు, ఎప్పుడూ తెలివైనవాడు అవుతాడు, ఎప్పుడూ మునులకి పాఠం చెప్పగలుగుతాడు. ఏది దక్షిణామూర్తి దర్శనం వల్ల, అనగా వీడే కైలాసానికి వెళ్ళి దక్షిణామూర్తిలో కలిసిపోతాడని అంతరార్థం. ఇంకా రమణాశ్రమానికి వెళ్ళారుగా చాలామంది, ఆ వెనక కాలిబాటు ఒకటి ఉందండి, అక్కడ మేము నడిచే మా అదృష్టవశాత్తు అక్కడ పాదతీర్థం అనే ఒక తీర్థం ఉంది, అలాగే గుహ ఉంటుంది, నమశివాయ సమాధి ఉంటుంది. తర్వాత అక్కడ కూడా చాలా తీర్థాలు, అటునుంచి కూడా కొండ మీదకి వెళ్ళడానికి అంటే జ్యోతి వెలిగించడానికి పైన మార్గాలు ఉంటాయి. ఇవన్నీ ఆధునిక కాలం నాటి. ఇవన్నిటితో కూడిన పరమ పవిత్రమైన అరుణగిరి సాక్షాత్తు భూలోక కైలాసం, అనేక విజ్ఞానములకు నిలయం. కాశీ తర్వాత కాశీ అంత గొప్పది. అక్కడికి వెళ్ళి దర్శనం చేయటం వల్ల, నివసించటం వల్ల ఏదో ఒకనాడు కాశీలో మరణించే దివ్యయోగం ఇస్తుందని స్వయముగా వేదవ్యాసుల వారు రాశారు. స్కందుడు చెప్పిన దాన్ని రాశాడు, అదే స్కంద పురాణంలో అరుణాచల మహాత్మ్యంలో చెప్పారు. ఇక్కడితో మనకి మాహేశ్వర ఖండం సంపూర్ణముగా పూర్తయిపోయింది. ఇక మిగిలింది నాగరఖండం, రేవాఖండం. ఇప్పుడు నాగరఖండమే ప్రారంభమవుతున్నది. ఈ నాగరఖండాన్ని కూడా మొత్తం పురాణం అంతా స్కందుడు చెప్పాడు కాబట్టి స్కాంద పురాణం అన్నారు దీన్ని. స్కందుడు అగస్త్యునికి చెప్పాడు, ఆ తర్వాత ఇదే పురాణాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వ్యాసునికి చెప్పాడు. వ్యాసుడు దాన్ని పురాణముగా రాసి సూత్రుడు మొదలైన శిష్యులకి ఇచ్చాడు. సూత్రుడు సౌనకాదులకు నైమిషారణ్యంలో చెప్పాడు, నేను మీకు ఇక్కడ చెబుతున్నా. పూర్వం ఒకప్పుడు పాతాళ లోకంలో లోకశ్రేయస్సు కోసం పరమాత్ముడు ఒక లింగరూపం ధరించాడు. ఆ లింగమును హాటకేశ్వర లింగము అంటారు, అది పాతాళంలో ఉంది. పూర్వం భూలోకం నుంచి పాతాళానికి చాలా మార్గాలు ఉండేవండి, పాతాళానికి వెళ్ళడానికి భూలోకం నుంచి బిల మార్గాలు ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయి. ఉదాహరణకి ఇప్పుడు నైమిషారణ్యంలో చక్ర తీర్థం ఉంది కదా, ఆ చక్ర తీర్థంలో మధ్యలో దూగితే పాతాళానికి పోయేవాడు వాడు. ఇప్పుడు డామ్ అంటాడు తప్ప పాతాళానికి పోవడం లేదు, కాలం మారిపోయింది. మనుషులు పాతాళానికి కడితే పాతాళ వాసులకు కూడా డేంజర్ అట, అందుకని ఈ మార్గాలు మూశారు. అలా గుజరాత్లో కూడా ఒక మార్గం ఉంది, దాన్ని నాగబిలము అంటారు. గుజరాత్లో, గుజరాత్లో ఆనర్త దేశం అనే దేశం పేరు విన్నారుగా మీరు. శ్రీకృష్ణుడు ఆనర్తనాది దేశంబులు గడచి విదర్భ వచ్చాడని ఉంటుంది. ఆనర్తన దేశం అంటే సౌరాష్ట్రంలో సోమనాథాలయం నుంచి ద్వారక వెళ్లే మార్గం వరకు ఉన్న ప్రాంతంలో ఉన్న దేశం, దాన్ని ఆనర్తన దేశం అంటారు. ఒకప్పుడు సౌరాష్ట్రం అంతా ఆనర్తన దేశం అని పిలువబడేది. ఆ ప్రాంతంలో ఒక లింగం ఉన్నది, ఇప్పటికి కూడా హాటకేశ్వర లింగం అనే పిలుస్తారు దాన్ని. కలియుగంలో హాటకేశ్వర లింగములు చాలా ఉన్నాయి. అందులో ఒక లింగం ప్రస్తుతం గుజరాత్లో కూడా ఉన్నది. మరొక లింగం మౌంట్ ఆబూలో ఉంది. అక్కడ మౌంట్ ఆబూని ఈ అచలేశ్వర లింగం అని పిలుస్తారు. అచలేశ్వర పర్వతం అని కూడా పిలుస్తారు. అచలేశ్వరం అంటారు దాన్ని. మరొక హాటకేశ్వర లింగం చెంబల్ లోయలో ఉంది. ఇవన్నీ కూడా ప్రామాణికములైన హాటకేశ్వర లింగాలే. అంటే ఈశ్వరుడు హాటకేశ్వరుడు అనే పేరుతో గుజరాత్లో ఉన్నాడు, మౌంట్ ఆబూ దగ్గర ఉన్నాడు. మౌంట్ ఆబూ దగ్గర అచలేశ్వరుడు అంటారు. ఏమంటారు ఆయన? అచలేశ్వరుడు, అచలేశ్వర తీర్థం. చెంబల్ లోయలో ఉన్నాడు, అక్కడ అచలేశ్వరుడు అనే పిలుస్తారు. మళ్ళీ శ్రీశైలంలో కూడా హాటకేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు. పాతాళంలో ఒక హాటకేశ్వరం, రాజస్థాన్లోని మౌంట్ ఆబూలో ఒక హాటకేశ్వరం, సౌరాష్ట్ర ప్రాంతాల్లో ఒక హాటకేశ్వరుడు, చెంబల్ లోయలో ఒక హాటకేశ్వరుడు, శ్రీశైలంలో ఒక హాటకేశ్వరుడు. ఇక ఆరవ హాటకేశ్వరుడు ఉన్నాడు, కర్ణాటకలో ఉంటాడు. ఆయన్ని అచలేశ్వరుడు అని అంటారు. కర్ణాటకలో సుడియో గుడి ఏదో అంటారు అని అంటారు. ఒకసారి ఈసారి చూడండి, గూగుల్లో కొట్టండి, ఆ ప్రాంతం కన్నడ భాషలో సుడి అని అంటారని నాకు గుర్తన్నమాట. మొత్తం మీద కర్ణాటకలో కూడా ఒక హాటకేశ్వరుడు ఉన్నాడు, కాకపోతే అక్కడ అచలేశ్వరుడు అని పిలుస్తారు. ఇలా ప్రస్తుతానికి ఆరుగురు హాటకేశ్వరులు ఉన్నారు. మొదటి హాటకేశ్వర లింగం పాతాళంలో వెలసింది. మీకు చెప్పాను కదా ప్రారంభంలోనే, శివుణ్ణి శపించారు ఒకప్పుడు ఋషులు, నీ లింగం ఊడి కింద పడుగాక అని. ఎందుకంటే ఋషిపత్తులు వెంట పడుతున్నారని. అప్పుడు ఆయన లింగం పాతాళం నుంచి ఆకాశం వరకు వ్యాపించింది. అప్పుడు మొట్టమొదట పాతాళంలో ఉన్నదానిని, పాతాళంలో ఉన్న శుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు హాటకేశ్వర లింగం అనే పేరుతో పూజించారు. ఆ లింగం చాలా గొప్పది. ఒకప్పుడు విశ్వామిత్రుడు చాలా కాలం మహాతపస్సు చేశాడు. తూర్పు దిక్కున తపస్సు చేశాడు, దక్షిణం దిక్కున తపస్సు చేశాడు, పశ్చిమాన చేశాడు, ఉత్తరాన చేశాడు, చివరికి తపస్సు ఫలించింది. ఈలోపు ఎప్పటికప్పుడు తపస్సు అంతా పాడైపోయిన విషయం మీకు బాలకాండలో చెప్పాను, సంపూర్ణ రామాయణంలో. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఎన్నో విఘ్నాలు వచ్చాయి. అందులో ఒక విఘ్నం త్రిశంకు రూపంలో వచ్చింది. ఆయన తపస్సు చేసుకుంటున్న కాలంలో భూమండలంలో కరువు వచ్చింది, భయంకరమైన కరువు. మనిషిని మనిషి తినే కరువు వచ్చి పడింది. ఈ కరువు కాలంలో విశ్వామిత్రుడేమో తపస్సులో ఉండగా, విశ్వామిత్రుడి పెళ్ళాం బిడ్డలు అందరూ ఆకలికి అలమటించిపోతూ ఉంటే త్రిశంకు మహారాజు గారు మాంసంతో వాళ్ళని పోషించాడు. పెద్ద కథ అది, రామాయణంలో విన్నారు, ఇక్కడ చెప్పలేను. క్లుప్తంగా చెప్పపోతే ఈ కథ సరిగ్గా సాగదు. త్రిశంకుకి శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనిపించిందిట. హరిశ్చంద్రుడి తండ్రి త్రిశంకు అంటే సామాన్యుడు కాదు, ఇక్ష్వాకువంశంలో పుట్టిన మహాత్ముడు. అయితేనే అందరిలాగా చచ్చి స్వర్గమునకు వెళ్లకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు. వెంటనే విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న ఆ కాలంలో వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. వశిష్ఠ, నన్ను స్వర్గానికి పంపించంటే కుదరదు పొమ్మన్నాడు ఆయన. నా చేత యజ్ఞం చేయించి నన్ను శరీరంతో స్వర్గానికి పంపించంటే కుదరదురా ఇప్పుడంటే, ఆ నువ్వు చేయించకపోతే నీ కొడుకుల్ని పట్టుకుంటానని వెంటనే ఆయన కొడుకుల దగ్గరికి వచ్చాడు. ఆ కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు శక్తి. మీ డాడీ ఉట్టి జీడిలో ఉన్నాడు, వాడు బోడి, వాడితో నాకు లెక్క ఏమిటి? నువ్వే నా చేత యజ్ఞం చేయించి నన్ను స్వర్గానికి పంపు, నీకు కావలసినంత డబ్బిస్తాను, కావాలంటే మొత్తం తెలంగాణ స్టేట్ దగ్గర నుంచి మొదలుపెట్టిన ఉత్తరాది అంతా రాసిస్తాను అన్నాడు. మా నాన్నగారు కాదంటే నా దగ్గరకు వస్తావా, లంచం ఇస్తానంటావా మూర్ఖుడా, గురుద్రోహివి గనక నువ్వు చండాలుడు అయిపోని చెప్పించేశాడు. దాంతో వాడి పవిత్రత పోయి చండాలుడు అయిపోయాడు. చండాలుడికి స్వర్గార్హత లేదు, ఎందుకంటే గురుద్రోహం వల్ల శరీరం మారిపోతుంది, పాపాలు వాడిని పట్టుకుంటాయి, బ్రహ్మహత్యాది పాపాలు పట్టుకుంటాయి కనుక. దాంతో వాడు ఏడుస్తూ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకుని ఈ దిక్కుమాలిన శరీరం పొందాను, పాపగ్రస్తమైన శరీరం పొందానని ఏడుస్తున్నట్ట. ఏడ్చి సరే ఎవరిని పట్టుకుందాం అనుకున్నాడు. ఈలోపు కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో విశ్వామిత్రుడి భార్యకి పిల్లలకి రోజు ఎంత మాంసం పట్టుకెళ్ళి వాడే పెట్టేవాడు. ఒకరోజున ఎక్కడ మాంసం దొరకలేదు. ప్రతిరోజు విశ్వామిత్రుడు ఆశ్రమానికి ఎదుర్కొండ చెట్టు ఉండేదిలేండి, ఆ చెట్టుకి ఎంత మాంసం వాడు కడితే ఆ మాంసాన్ని పట్టుకుపోయి విశ్వామిత్రుడి పెళ్ళం తన పిల్లలకు పెట్టేది. ఒకరోజు మాంసం దొరకకపోతే వశిష్ఠుడి మీద కసి కదా, ఆయన ఆవు దూడను చంపేసి ఆ మాంసం పట్టుకెళ్ళి అక్కడ కట్టాట. ఆ దూడ లేకపోతే వశిష్ఠుడి యజ్ఞం ఒకరోజు ఆగిపోతుంది. అందుకని గురువుగారి యజ్ఞం ఆపడానికి పనిచేశాడు. దాంతో వశిష్ఠుడు, నువ్వు గోహత్యా పాపకం కూడా చుట్టుకున్నవాడివి గనక శాశ్వతంగా స్వర్గార్హత కోల్పోదువుగా అని చెప్పించాడు. ఈలోపు కాలం మారింది అనుకోండి. మారి విశ్వామిత్రుడు తపస్సు పూర్తి చేసుకుని ఆశ్రమానికి వచ్చి తన పెళ్ళాం బిడ్డను చూసి, కరువు కాలంలో మీరు ఎలా బతికారు, నేనే నానాయాత్ర పడ్డాను కదా అంటే, పాపం ఆ త్రిశంకు మహారాజు గారు రోజు ఎంత మాంసం మాకు బారేసాడు, అది తిని బతికామని కానీ త్రిశంకుని పిలిచి నా భార్యని పిల్లల్ని కరువు కాలంలో పోషించి రక్షించిన నిన్ను నేను అనుగ్రహించాలనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో అంటే, వశిష్ఠుడు నాకు అన్యాయం చేశాడండి, కావాలని వశిష్ఠుడి పేరు ఎత్తాడు, ఎందుకంటే వశిష్ఠుడి పేరు ఎత్తితే విశ్వామిత్రుడు మండిపోతాడు, ఈ ఇద్దరికి పడదు, అందుకని ఎవరి చేతనా పని చేయించుకోవాలంటే వీడి యొక్క ఎక్స్పర్ట్ వాడి పేరు చెప్పాలి. వాడు వృత్తి పనికి మాలాడండి, వాడి దగ్గరికి వెళితే ఈ కేసు ఒప్పుకోలేదండి, పరమేశ్వర్ గారు మీరు ఈ పని చేయండి అని అనుకోండి, అప్పుడు పరమేశ్వర్ గారు వాడా అన్నప్పుడు ఈ పని చేస్తాడు. అది నా టెక్నిక్. అక్కడ ఎప్పుడు మనకు విరోధి మీద ఎత్తాడు బాగా, పాపం వీడికి విరోధులు లేరులేండి, అంత మంచివాడు ఏదో ఊరికి అప్పుడప్పుడు నడవండి అంటాడు తప్ప మనసు మంచిదే, ఏం చేస్తావు నోరు కొంచెం అలా అంటాడు. అది కూడా గురువు గారి మీద భక్తి మీద, మళ్ళీ అందరి దగ్గర అంటామాట, ఇది గురు భక్తి, ఇది జరుగురు భక్తి. సరే ఇదో పక్కన పెడితే, విశ్వామిత్రుడి దగ్గర ఎలా పని చేయించుకోవాలో తెలిసినవాడు, రాజకీయం కదా, మహారాజు గారు కదా, అందుకని నేను వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళానండి, శరీరంతో స్వర్గానికి పంపించమంటే చీ పో అని నన్ను చెప్పించాడండి, నాకు శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని ఉందండి అనగానే, వాడి మొహం వాడేమిటి, నేను నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను అన్నాడు. అనగా అప్పుడు ఋషులు ఎవరు యజ్ఞానికి రాలేదు, ఈయన ఋషులు రాకపోతే కొత్త వాళ్ళని పిలిపించుకుని యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞ ప్రభావంతో ఈయన స్వర్గానికి పంపేశాడు. తేరా త్రిశంకు స్వర్గానికి పెడుతుంటే ఇంద్రుడు చూసి, చీ చండాలుడా, గురుద్రోహి, గురువు గారి శాపానికి గురైన నువ్వు స్వర్గానికి రావడానికి వెళ్ళలేదు, కిందకి పడిపోవని తల్లకిందులుగా తోసేశాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి, వీడి శరీరములో పరమ పాపాలు ఉన్నాయి, ఒకటేమో గురుద్రోహం, రెండవదేమో గోహత్యా పాపం, ఇవి ఉన్నవాడు స్వర్గానికి రాడు, ఈ పాపం పోవాలంటే నువ్వు వీడిని త్రిశంకు స్వర్గం అనే ఒక కొత్త స్వర్గంలో పెట్టాలంటే ముందు వీడికి పాప ప్రాయశ్చిత్తం అవ్వాలి, అవ్వాలంటే నువ్వు ఫలానా చోటకు వెళ్ళి స్నానం చెయ్యాలి. ఏమిటది, పాతాళ లోకంలో హాటకేశ్వర లింగం అని ఒక లింగం ఉన్నది, అక్కడికి వెడితే ఎంతటి వాడైనా ఆ స్నానం వల్ల పవిత్రుడవుతాడు. పూర్వం శివుడు లింగరూపం ధరించగానే ఆ లింగం పాతాళాన్ని భేదించింది, అప్పుడు అక్కడ ఒక గొప్ప కొలను ఏర్పడింది, అదొక గొప్ప తీర్థం అవుతుంది, ఆ తీర్థంలో స్నానం చేసిన వాడికి బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి అనగానే వెంటనే త్రిశంకుని విశ్వామిత్రుడు పాతాళానికి పట్టుకుపోయాడు. పాతాళంలో ఉన్న హాటకేశ్వర తీర్థాన్ని చూశాడు, సంకల్పం చెప్పి ముందుగా త్రిశంకు చేత అందులో స్నానం చేయించాడు. స్నానం చేయగానే త్రిశంకు శరీరం వెళ్ళి అందంగా మారిపోయింది, అతనికున్న ఈ గోహత్యా పాపం గురుధిక్కార పాపాలు తొలగిపోయాయి. ఆ తర్వాత త్రిశంకు స్వర్గాన్ని పొందగలిగాడు. ఏవంతస్య ప్రభావేణ తీర్థస్య ద్విజసత్తమాః గచ్చమానేషు లోకేషు సుఖేన త్రిదివాలయం. ఆ తీర్థ ప్రభావం అంత గొప్పది, అది హాటకేశ్వర తీర్థం, శివలింగం అక్కడ తనంత తాను ఆవిర్భవించడం వల్ల ఏర్పడిన తీర్థం. ఆ తీర్థ ప్రభావంతో ఎటువంటి పాపాత్ముడైనా స్వర్గానికి వెడతాడు. త్రిశంకులాంటి వాడికే స్వర్గం ఇచ్చిన దివ్య తీర్థం అది. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏదన్నా ఒక వ్రతం చెయ్యక్కర్లా, దానం చెయ్యక్కర్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అందులో స్నానం చేయటమే వ్రతం, అందులో స్నానం చేయటమే దానం, అందులో స్నానం చేయడమే తపస్సు అనగా అన్ని ఫలితములు వచ్చి వాడు సశరీరంగా కూడా స్వర్గానికి వెళ్ళగలుగుతాడు, లేదా శరీరం విడిచిపెట్టాక కైలాసం వంటి లోకానికి వెడతాడు. నకశ్చిద్యజతే మర్త్యో నవ్రతం కురుతే నరః నయచ్చతి తథాదానం నచతీర్థం నిషేవతే కేవలం కురుతే స్నానం లింగభేదే సమాహితః తతః ప్రగచ్చతి స్వర్గం విమానవరమాశ్రితః. ఏ మానవుడైనా అసలు వ్రతములు చెయ్యకపోయినా, యజ్ఞములు చెయ్యకపోయినా, దానములు చెయ్యకపోయినా, తపస్సులు చెయ్యకపోయినా, తీర్థయాత్రలు చెయ్యకపోయినా, కేవలం ఆ హాటకేశ్వర లింగం ఉన్న ప్రాంతమునకు వెళ్ళి అక్కడ స్నానము చేసినంత మాత్రం చేత వాడు మహాపుణ్యాత్ముడవుతాడు. ఇంకా అక్కడ లింగభేదం కూడా లేదు, స్త్రీలు పురుషులు నపుంసకులు అనే తేడా లేకుండా, పశువులు పక్షులు జీవులనే తేడా లేకుండా, ప్రతి ప్రాణి హాటకేశ్వర లింగమును చూచి అక్కడ తీర్థములో స్నానము చేస్తే గ్యారంటీగా స్వర్గానికి వెళ్ళిపోతాడు, దివ్య విమానం ఎక్కి హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతాడు అని ఆ తీర్థమునకు శివుడు వరం ఇచ్చాడు. ఈ పరమ పవిత్రమైన త్రిశంకు స్వర్గ కార్యక్రమం అయిపోయాక ఇప్పుడు ఇంద్రుడికి కూడా ఒక పాపం వచ్చి పడింది. ఎప్పుడో కృతయుగంలో ఒకనొకప్పుడు హరిశ్చంద్రుడు అక్కడికి వెళ్ళాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి త్రిశంకు స్వర్గానికి వెళ్ళినటువంటిది ఐదవ మనువు కాలం అండో, ఈ మనువు కాలం కాస్తమా, ఈ వైవస్వత మనువు కాలంలో కాకుండా ఐదవ మనువు కాలంలో వెళ్ళాడు. ఆరవ మనువు కాలంలో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు, దానివల్ల ఆయనకి మహాపాపం చుట్టుకున్నది. వృత్రాసురుడితో స్నేహం చేసుకుని చంపాడు కదా, అది కదా పాపం. మీకు ఇందాక చెప్పాను కదా విశ్వరూపుడు అని ఒకడున్నాడని, ఆయనకు మూడు తలలు ఉన్నాయని, ఆయన గురువు చేసుకున్నాడని చెప్పాం. ఆయన్ను గురువు చేసుకున్నాక ఆ గురువుగారిని చంపేశాడు. ఎందుకంటే ఆయన రాక్షసులకు కూడా తీర్థం ఇచ్చాట, అందుకని. మేము దేవతలం, నువ్వు మా గురువి, మా దగ్గర ఉద్యోగం చేస్తూ మాకు వ్యతిరేకులైన రాక్షసులకి సాయం చేస్తావా అని కోపంతో గురువుని చంపాడు. ఒక గురువునేమో అవమానించాడు, ఇంకో గురువుని చంపాడు. దీనివల్ల బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. ఆ పాతకం నివారణ కోసం భూలోకంలో ఇంద్రుడు లింగం ప్రతిష్ఠించాడు, అక్కడికి ఒక పాపం పోయింది.